ప్రకటన గ్రంథం 2:9 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2:9 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3:9 చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి, దైవాత్మ సహాయం కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రభు, రాత్రికాల సమయంలో విరిచిన విశ్రాంతికి స్తోత్రం. ఉదయకాలపు దినాన్ని, ఈ దినాన్ని, ఈ శ్రేష్ట సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. 9వ తేదీని బట్టి మీకు వదనాలు. మరొక ఉపవాస దినాన్ని బట్టి మీకు వదనాలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మా ప్రభు అనేక ప్రార్థన అంశాలు కలిగి నీ వైపు చూస్తూ ఉండగా ప్రార్థనలు స్తుతులుగా మార్చే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ ఉన్నా. మా ప్రభు అని కొందనాలు. అలాగే ప్రభు, ఈ సాయంత్రం ప్రయాణం, రేపు హైదరాబాద్ లో ఐటీ తృతీయ వార్ష కోసం ఆయన, యూత్ బాయ్స్ గర్ల్స్ 2 సహవాసాల ద్వితీయ వార్ష కోసం, బ్యాంక్ ప్రథమ వార్ష కోసం నూతన పాట ఆవిష్కరణ, మా ప్రభు 4 సహవాసాలకు ఆశీర్వాదకరంగా వార్షికోత్సవపు ఆరాధన మీరు మార్చండి. మహాపట్నంలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకి మీకు వందనాలు. ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్స్ లో ఆయన నీ బిడ్డలకి ప్రార్థన గుంపులు లేవు. ఇతర శాఖల్లో కథలకు మీరు తీసుకురండి. ఆదివారం ఉదయకాలము నల్గొండలో సంఘంలో పరిచర్య, ఆదివారం సాయంకాలం 4వ వార్షికోత్సవం. మా ప్రభు, మీరు కనికరపడి సహవాసాన్ని కట్టింది, మీరు బలపరిచి నడిపించే వారు కూడా మీరు అని నమ్మి స్తుతిస్తూ పూర్తిగా మీ కృపను కోరుకుంటూ ఉన్నా. ఉదయకాలం మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు, తెలంగాణ 11 బ్యాచ్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభు సమయాన్ని దీవెనకరంగా మార్చండి. 11 బ్యాచ్ 7 సహవాసాలు కట్టారు, స్తుతిస్తున్నా. మరొక 13 సహవాసాలు ఈ సంవత్సరం ముగిసేలోకి కట్టాలని బిడ్డల ఆశ కలిగి ఉన్నారు. నిజముగా ప్రభు, చాలిన దేవుడు ప్రార్థన స్థుతులుగా మార్చే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంగమును గుర్చిన సత్యాలను ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో గత ధ్యానంలో భూలోకాన్ని తలకిందులు చేయు సంఘం, రాడికల్ చర్చ్ ఎట్లా ఉంటుందో, భూలోకాన్ని లోకంతో కలిసిపోవటం సంఘం యొక్క నైజం కాదు, సంఘం అనగానే లోకంలోంచి ప్రత్యేకించబడ్డవారు. ఈ ప్రత్యేకించబడ్డవారు లోకంలో కలిసే ఉంటారు, కానీ లోకంతో కలిసిపోకూడదు, లోకానికి వేరుగా ఉండాలి, లోకాన్ని సరి చేసేవారుగా, తలకిందులుగా ఉన్న లోకాన్ని సరి చేసేవారుగా ఉండాలి ప్రభుత్వ సంఘం పట్ల ఉన్న ఉద్దేశం అది. కాబట్టి రాడికల్ చర్చ్ అన్న మాట దగ్గర మనం చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం, ఆది సంఘం ఎట్లా ఉంది, యేసు ప్రభు బోధలు ఎట్లా ఉన్నాయి, మనం బాప్తిస్మిచ్చి యోహాన్ ఎలా ఉన్నాడు, అట్లాగే చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చా. మళ్ళా మీరు నోట్స్ రిఫర్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. యువదీకాలం దాని కొనసాగింపుగానే సంఘాన్ని చంపేసే కొన్ని విషయాలు లేఖనాలలో నుంచి మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నారు. సంఘాన్ని చంపేసే కొన్ని విషయాలు, వాట్ కెన్ కిల్ ఎ చర్చ్, సంఘానికి పొంచి ఉన్న ప్రమాదాలు, సంఘాన్ని పాడు చేసే విషయాలు మనం చూస్తూ వచ్చాం. సంఘాన్ని చచ్చిన స్థితిలో తీసుకొచ్చే కొన్ని విషయాలు ధ్యానం చేయటం ద్వారా మనం ఆ ప్రమాదాన్ని ఎదిగిన వారిగా ఉంటాం, ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా సంఘాలు ఈ ప్రమాదంలోకి వెళ్తాయి. చాలా ప్రమాదం చరిత్రలో చాలా సంఘాలు ప్రారంభంలో బాగుంది, తర్వాత దినాల్లో మృత స్థితికి, చచ్చిన స్థితిలోకి వచ్చినట్టుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథంలో ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలను ఉద్దేశించి ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు 3 అధ్యాయం 1 వచనంలో సార్దీస్ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సార్దీస్ సంఘం యొక్క కండిషన్ ఎట్లా ఉందంటే, చూడడానికి ఏరుకు జీవించుచున్నావు అని ఉంది, పేరు మాత్రం లివింగ్ చర్చ్, జీవించుచున్నావు అన్న పేరు ఉంది. కానీ కండిషన్ చూస్తే మాత్రం డెడ్ చర్చ్, మృత సంఘము. పేరుకు మాత్రం మంచి పేర్లు, అద్భుతమైన పేరు పెట్టుకున్నావు, కానీ తీరు చూస్తే మాత్రం, క్రియలు చూస్తే మాత్రం చచ్చిన స్థితిలో ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే, మృతుడవే. 2 వచనంలో కూడా చివరి మాట చావనయున్న మిగిలి వాటిని పలుకొచ్చు. ఇంకా కొన్ని ఏరియాను బట్టి ఇంకా చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. చావనయున్న మిగిలినది మృత సంఘం, నాట్ లివింగ్ చర్చ్, ఇట్ వాజ్ ఎ డెడ్ చర్చ్. కావున పిల్లరా, సంఘాన్ని కట్టుకోవడం చాలా సులువు. ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు, ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే అనుగ్రహించేస్తానన్నాడు. అంత సింపుల్ ఫార్ములా, ఏమి ఖర్చు లేకుండా కట్టేయచ్చు. ఎస్ఎఫ్జేలో కూడా ఈ సహవాసాలు మనం సంఘాలు అని ప్రకటించాం. ప్రతి సహవాసం ఒక సంఘం, చాలా సులువుగా కడతాం. ఈ సాయంత్రం కూడా 195వ సహవాసంగా NTR మెడికల్ ను ప్రారంభిస్తున్నాం. చాలా సులువు అన్న మాట దగ్గర ఖర్చు లేకుండా, రక్తం చెందకుండా, జైలుకు వెళ్లకుండా సులువుగానే గడుతున్నాం. అయితే కొనసాగించే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, శ్రద్ధ తీసుకోకపోతే ఒకనొక ఫేజ్కి వచ్చేసరికి ఆరాధన ఆగిపోతుంది, లేదా ఒకనొక పరిస్థితికి వచ్చేసరికి ఇక ఏమాత్రం కూడా జీవించుచున్నది సజీవమైన సంఘము, దేవుని మహిమపరిచే సంఘము అని చెప్పే పరిస్థితి లేకుండా ఇక రాజకీయాలు, గొడవలు, తన్నుకోవటం, గుద్దుకోవటం అవన్నీ స్టార్ట్ అవుతాయి. అది అన్ని సంఘాలకి పొంచి ఉన్న ప్రమాదం, ఎస్ఎఫ్జేకి కూడా పొంచి ఉన్న ప్రమాదం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నువ్వు మృతుడివే. కావున ఆ ప్రమాదాలు ఎట్లా వస్తాయి సంఘానికి, దాన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలని దేవుడు వాక్యంలో వాటి గురించిన విషయాలు మాట్లాడుతున్నాడో ఉదయకాలపు ధ్యానంలో చూడబోతా ఉన్నాం. అందులో 4 రీజన్స్, 7 సంఘాలు ఉద్దేశించి మాట్లాడినప్పుడు 4 ప్రమాదాలు ప్రస్తావించబడ్డాయి. అందులో మొదటి ప్రమాదం పర్సిక్యూషన్, హింసలు. ఈరోజు సౌత్ ఇండియాలో సంఘంలో హింసలు చూస్తూ ఉన్నాం, నార్త్ ఇండియాలో, మణిపూర్లో, ఒరిస్సాలో, యూపీలో సంఘానికి వచ్చే హింసల కొరకు నేడు మనం కల్లారా చూస్తున్నాం, చదువుతా ఉన్నాం. ఇది ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి కాదు, సంఘం ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితి. హింసలు సంఘానికి ఆది కాలం నుంచి సంభవిస్తూనే వచ్చాయి. ప్రకటన గ్రంథం 2:9 చదివితే స్ఫురణలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే, తాము యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. సాతాను సమాజం దోషణ ద్వారా దాడి చేస్తా ఉంది, దోషణ మాటల ద్వారా దాడి చేస్తా ఉంది, సాతాను సమాజం దూషిస్తా ఉంది. 2 నువ్వు పొందబో శ్రమలకు భయపడకు, కేవలం దోషులనే కాదు శ్రమలు కూడా ఉన్నాయి, శ్రమలు కూడా ఉన్నాయి. 10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఒకరు కాదు, చాలా మంది జైలుకెళ్తారు, చాలా మంది జైల్లో పెడతారు. 10 శ్రమ కలుగును, జైల్లో పెట్టగానే దేవుడు పేతును బయట తీసుకొచ్చేసినట్టుగా తీసుకొచ్చాడు. లోపల కొంతకాలం ఉంటారు, ఎంతకాలం తెలీదు. అక్కడ రాయబడ్డ మాట, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వచ్చే వరకు కూడా శ్రమ దగ్గర బెదిరిపోవద్దు, శ్రమ దగ్గర కుంగిపోవద్దు, శ్రమ దగ్గర దాన్ని ఏమంటారు, ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఇక్కడ యూట్యూబ్ లో పాస్టర్లో కొంతమంది పాస్టర్లుగా పిలువబడుతున్న వారు దాన్ని ఏమంటారు, నేమ్ ఫేమ్ కోసం పరిగెడుతూ వచ్చిన వారు ప్రస్తుతానికి భయాందోళనకు వచ్చారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కు వచ్చారు. ధర్నాలు చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, జైబీఎం వాళ్ళతో కలుస్తున్నారు. రీసెంట్ గా వాట్సాప్ లో కూడా కొన్ని వీడియోలు పెట్టారు. ఇక వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎట్లా గరుచుకుంటారో అట్లాగే, ఎట్లా తిట్టుకుంటారో అట్లాగే. వాడు బూత్ మాట మాట్లాడితే ఈ సోకాల్డ్ పాస్టర్ కూడా బూత్ మాటలో మాట్లాడతాడు. చంపేస్తామంటే వాళ్ళు ఏమన్నా అంటే మేము కూడా చంపేస్తాం మిమ్మల్ని అని వీళ్ళు అంటారు. చేతకానులం కాదు, దద్దములు కాదు, మామూలుగా లేదు. ఎంత పరువు తీసేలాగా ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన గత వీడియోలో ఈ రోజు ఒక్కరోజు కూడా తోలనాడిన మాట నేను వినలేదు. చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా, ఎక్కడ అవుట్ అవ్వకుండా, బ్యాలెన్స్ తట్టకుండా, కేవలం పాయింట్, కేవలం వాదన మాత్రమే వినగలిగాం. చాలా బ్యాలెన్స్డ్గా ఆయన నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో మిషనరీగా చేసి దర్శనం కలిగిన సేవకుడు కాబట్టి అట్లా మాట్లాడాడు. ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పి ఎంత పరుగు తీసే పనులు చేస్తున్నారు. ఇదేదో ఇప్పుడు క్రైస్తవులకి హింసలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడేదో బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడేదో మోడీ ప్రభుత్వం ఏదో చేసేస్తా ఉంది, యోగి ఏదో చేసేస్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ నో, సాతాను సంఘాన్ని మొదటి నుంచి హింసలు గురి చేస్తున్నాడు. అది మనం స్ఫురణలో ఉన్న సంఘం దగ్గర చదువుతా ఉన్నాం. జైల్లో పెట్టడం, దూషణ మాటలు మాట్లాడటం, శ్రమ పెట్టడం, చంపేయటం అన్నది ఇదేం కొత్త కాదు, ఇదేం కొత్త కాదు. మరణం వరకు నమ్మకంగా ఉండు. చావు సాతానుని గెలవటం కాదు, చావు దగ్గర సాతాను ఓడిపోతాడు. నీతిమంతుని మరణం విలువైంది, దేవుడి దృష్టికి విలువ పెరిగింది. కావున ప్రిలరా, హింసను ప్రారంభం నుంచి తీసుకొస్తున్నాడు. స్ఫురణలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఆ మాట్లాడుతున్నాడు. ఇదేదో మనం వింత ఆశ్చర్యం, ఇలా ఎందుకు జరిగిపోతుంది, దేవుడు చూడడం లేదా, దేవుడు సహాయం చేయట్లేదా, కవిని పొగడాలను చంపేస్తా ఉంటే దేవుడు కాపాడలేకపోయాడా అని అమాయకంగా మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, 8వ వచనం 9వ వచనం. నిబ్రమైన బుద్ధి గల వారే మలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మీరు నిబ్రంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ప్రిపేర్గా ఉండండి. వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఎట్లాగా దాన్ని సాతాన్ పనిచేస్తాడని పసిగట్టగలమంటే 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. శ్రమల ద్వారా వాడు కదిలిస్తా ఉంటాడు, శ్రమల ద్వారా వాడు బెదిరిస్తా ఉంటాడు. మీరు స్థిరంగా ఉండండి. ఏమర్థం అవ్వాలి, శ్రమ రాగా అని? ఓహో, మొత్తానికి సాతాను మనసులో పడే పరిచర్య నేను ప్రారంభించాను. నేను చేస్తున్న పరిచర్యకు కూడా సాతాను భయపడుతున్నాడు. సాతాను భయపెట్టగలిగాను అంటే నేను బాగానే పనిచేస్తున్నాను, బాగానే పనిచేస్తున్నాను. సాతాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. వాడు కలవరపడ్డాడు కాబట్టి నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను అని మనం అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడే. ఇక్కడ మీరేమి భయపడిపోయి కలవరపడిపోయి ఆ రోడ్లు ఎక్కేసి బట్టలు చింపేసుకున్నంత అవసరం లేదు. అది క్వైట్ కామన్. మొదటి నుంచి జరుగుతుంది, యుగాంత వరకు అలాగే జరుగుతుంది. మనం నోరిప్పకపోతే పెట్టేయకపోతారు, అవన్నీ కొంతవరకు కరెక్టే గాని ఆ నోరు ఇప్పేటప్పుడు కొంచెం పరిశుద్ధతను పాడు చేసుకోకుండా, సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా కొంతమంది క్యాండిల్ ర్యాలీలు, మౌన ర్యాలీలు, హైకోర్టులో పిలిసేయడం, సుప్రీంకోర్టులో పిలిసేయడం అంతవరకు బాగుంది. అంతే తప్ప నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, సాధారణంగా ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేయడం అన్నది అది వాక్యానుసారమైనది కాదు అని సంఘానికి జ్ఞాపకం చేస్తున్నా. కావున ప్రిల్లరా, శ్రమలు వాడు వాడుకుంటాడు, శ్రమల ద్వారా వాడు భయపెడతాడు, శ్రమల ద్వారా వాడు ఆపేస్తాడు. శ్రమల దగ్గరే చాలా మంది కలవరపడే ప్రమాదం ఉంది. శ్రమ వచ్చినప్పుడు సహజంగా రెండు రకాల రెస్పాన్సెస్ వస్తాయి. కొంతమంది కామ్ అయిపోతారు, ఇక వెంబడించడం మానేస్తారు, సైలెంట్ అయిపోతారు. ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది నష్టం, ఎందుకు వచ్చింది గొడవ, పరలోకం తర్వాత చూద్దాం, ముందు భూమి మీద బతకాలి కదా. వాళ్ళు వెళ్ళేసేస్తానంటున్నారు, వీళ్ళేమో జైల్లో పెడతానంటున్నారు. ఎందుకు వచ్చిందిలే గాని పైకి వాళ్ళతో కలిసిపోదాం, మనసులో ప్రార్థన చేసుకుందాం అని ఉండొచ్చు, లేకపోతే లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఆగిపోవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచ్చిన, యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచ్చినారు, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడిది మేమో అని పరిశైలకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆశించిరి. కాబట్టి మౌనంగా ఉన్నారు, భయపడుతున్నారు, మనుషులను కోరుకుంటున్నారు, విశ్వాసం నిలబడడానికి బదులు మాకు మనుషులు ముఖ్యము దేవుడి కంటే అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. దేవుడు అస్సలు మెచ్చడు. మనుషులు ఎదుట నేను నన్ను ఎరగనంటే నేను కూడా మిమ్మల్ని ఎరగనంటానని చెప్పి కరాటండిగా చెప్పేశాడు. చాలా మంది సైలెన్స్ అవుతారు శ్రమ వచ్చినప్పుడు, అక్కడ సాతాను గెలుస్తాడు. కొంతమంది శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ మాత్రం విచిత్రంగా ఉంటదట. ఎట్లా ఉంటది? అపొస్తలుల కార్యాల గ్రంథం 5:41 అపొస్తలుల కార్యాల గ్రంథం 5:41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు. దే రిజాయిస్డ్ ఇన్ ద పెర్సిక్యూషన్స్, దే రిజాయిస్డ్ ఆల్ ది పెర్సిక్యూషన్స్. పెర్సిక్యూషన్ రాగానే దేవాస్తోత్రం. నాకు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాను. కరెక్ట్, యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డారు, అపొస్తలులు శ్రమ పడ్డారు, నీతి మందులు హింసించబడ్డారు, నేను కూడా నా తప్పు వల్ల హింస రాలేదు, నేను నీ ట్రాక్లో ఉన్నాను కాబట్టి సాతాను కలవరపడి బెదిరిద్దాం అనుకుంటున్నాడు అని ఆత్మలు సంతోషిస్తూ ఉంటారు. ఆత్మలు సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది అవివేకంగా ఇట్లాగే యూట్యూబ్ లో నోటికి వచ్చినట్టుగా వాగి, రీసెంట్ గా ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ముఖ్యమంత్రి గారి పేరు పిలుస్తూ వాడు గాడు. ఆయనకు బుద్ధి లేకపోతే క్రైస్తవ సమాజం అంతా వీళ్ళకి చట్టాలను గౌరవించరు, ప్రజానాయకును గౌరవించరు అని అందరి మీద దాన్ని పులుగుతారు. విచక్షణ లేకుండా, వివేకం లేకుండా ఏదో ఒక మాట అన్నాడని మాట దగ్గరే బరస్ట్ అయిపోయే పరిస్థితిలోకి వచ్చారు ఆధునిక సోకాల్డ్ పాస్టర్స్. ఇది ఈ రోజుల్లో ఈ మెథడ్ పనిచేస్తుందా లేదా? ఎవరైనా నా ఊరికి వచ్చి నేను క్రైస్తవుని కాకపోతే వేరే దేవుడు నమ్ముకుంటా ఉంటే, ఎవరైనా మా ఊరికి వచ్చి ఇదిగో మీరు నమ్ముకుంటున్న దేవుళ్ళు దేవుళ్ళు కాదు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పి అది మాట్లాడడం కాదు, మైకులు అరిస్తా ఉంటే కోపం రాకుండా ఎట్లా ఉంటది? కోపం రాకుండా ఎట్లా ఉంటది? అసలుకే సాతాను చేత ప్రేరేపించబడతారు, మోసంలో ఉంటారు. సాతాను ఎట్లా రేపుతాడు వాళ్ళని? చించేశారు బైబిల్ని, కొట్టేశారు, ప్యాడ్ని చల్లారు అన్న మాటల దగ్గర జెంటల్ రెస్పాన్స్. అది మన యాక్షన్కి వాళ్ళ రియాక్షన్ అంతే, మన యాక్షన్ కరెక్ట్ కాదు. మరి ఎట్లాగా? ఎట్లాగంటే ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా పర్సనల్ ఎవాంజలిజం ఎంత బాగా పనిచేస్తుందో నచ్చితే వినే పరిస్థితుల్లో ఉంటే చెప్తాం, వినే పరిస్థితులు లేకపోతే ఆ వినే పరిస్థితులు తీసుకురావాలని ప్రార్థన చేస్తాం. రిలేషన్షిప్ గోస్పెల్, సంబంధ బాంధవ్యాల మధ్య, బంధువుల మధ్య, మన బంధువుల మధ్య, రక్త బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నువ్వేంటో తెలుసు, నువ్వు చెప్తున్నా కదా ఖచ్చితంగా వింటారు, ముక్కు ముఖం తెలియదు. అలాంటి వ్యక్తి వినాలంటే నువ్వేంటో తెలియాలి. కొంచెం కబుర్లే కాకుండా చేతలు చూపించాలి, ప్రేమ కార్యాలు చూపించాలి, సహాయం చేయాలి. నిన్న ఒక సీఏ గారు ఫోన్ చేశారు, అన్న పలానా షట్కాని సేవుడు సీఏడికి వద్దామని చెప్పి అనుకుంటున్నాడు, నామకార్థ క్రైస్తవుడే కానీ సహాయం అడిగాడు, మనం ఏమన్నా చేస్తే తర్వాత బలపరచగలుగుతాం కదా అన్నాడు. అంతే, ముందు సహాయం చేస్తే ఆ తర్వాత ఏం చెప్పినా వింటాడు. సహాయం చేయగలిగిన స్థాయిలో ప్రభు మనం ఉంచాడు. మన మాటకి గౌరవం ఉంది, మన చేతిలో పైసలు ఉన్నాయి, పవర్ ఉంది, చేయగలిగిన సహాయం చేస్తూనే మనుషులు సంపాదించగలం. దాన్ని ఏమంటామంటే ప్రేమ కార్యాలు చూపిస్తూనే మనుషులు సంపాదించగలం. ఒక స్కూల్ పెట్టి, ఒక హాస్పిటల్ పెట్టి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి, ఉచిత సేవలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూనే ప్రభు ప్రేమను చూపించాలి, ప్రభుని ప్రకటించాలి. ఏమీ చేయను, ఏమీ చేయను, మైకి పట్టుకుని నడుస్తానంటే పొట్టకేం చేస్తారు? అది క్వైట్ కామన్. మనం వివేకంగా చేయకపోతే అనవసరమైన రిస్కుల్లో పడతాం. వాటి కోసం నేను మాట్లాడడం లేదు, వాటి కోసం మాట్లాడడం లేదు. అయినా సరే ఎంత వివేకంగా చేసినా సాతాను వాడు పనిచేస్తున్నప్పుడు మనము ఇదేదో దేవుడు వదిలేశాడు, దేవుడు శక్తి తగ్గిపోయింది, నన్ను ఒంటరిని చేసేసాడు అని సాతానికి అవకాశం ఇవ్వకుండా లెట్ అస్ రిజాయిస్ ఇన్ ద పర్సిక్యూషన్స్. శ్రమల్లో ఆనందించటం, శ్రమల్లో ప్రభును స్తుతించటం, శ్రమల్లో అతిశయించటం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయున్నది ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. వాటిని ప్రివిలేజ్గా తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు లోకం రక్షణ కొరకు శ్రమ పడ్డాడు, నేను శ్రమ పడుతున్నాను. అపోస్తులు ప్రాణాలు పెట్టారు, నేనే పెట్టాలి. కానీ ప్రాణం పోయే పరిస్థితి కాదు, కానీ ఒక మాట, ఒక దెబ్బ, ఒక నింద ఏం చేయాలట? అబ్బా నేను ఆ ట్రాక్ లో ఉన్నాను, లోక రక్షణ కొరకు నష్టపోతున్నాను. మనం వివేకంగా చేసినప్పుడు వచ్చిన శ్రమల్లో అతిశయపడాలట. కాబట్టి మౌనంగా శ్రమల దగ్గర కామ్ అయిపోవటం, శ్రమల దగ్గర బ్యాక్ స్లైడ్ అవ్వటం, వెనకడుగు వేయటం, వదిలేయటం నష్టపోతాం, సాతాను గెలుస్తాడు. శ్రమల దగ్గర ఆనందించటం, శ్రమల దగ్గర అతిశయపడటం, అది సజీవ సంఘం యొక్క లక్షణాలుగా వాక్యము చూస్తున్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనుడి. మహా ఆనందము, అతిశయము, సంతోషము, మహా ఆనందము. కావున ప్రియులారా, శ్రమలను ఎదిరించే విధానం కలవరపడిపోవడం కాదు, ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం కాదు. మనం అన్ని ప్రభు చేతుల్లోనే ఉన్నాయి, ప్రభు అనుమతిస్తా ఉన్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నా వాడు అట్లాగే పనిచేస్తాడు, వాడు అట్లాగే పనిచేస్తాడు అని ఎరిగి మనం ఆ ప్రభును స్తుతించే వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వచనం. పెర్గములో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎదుగుతున్నాను. ఎక్కడున్నావు? సాతాను సింహాసనం ఉన్న స్థలం ఉన్నావు. దేవుని సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సాతాను సింహాసనం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. మరి సాతాను సింహాసనం ఉన్న లోకంలో నువ్వు ఉండి దేవుడి కోసం నేను నిలబడతానంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఎన్ని ఇచ్చినా సరే వాడి పని వాడు చేస్తాడు. లోకమును జయించేది మన విశ్వాసం. విశ్వాసంతో జయించాలి. కాబట్టి మనం ఎరిగిన వారిగా ఉండాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడ్డాడు. నా కొరకు సాక్ష్యం ఇస్తే చంపబడ్డాడు. సాతాను చంపాడు. మీ మధ్య చంపబడ్డ దినాల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదు. మరణం రాగానే తిరిగి చంపేద్దామని, చంపుదాం తిరిగి చంపేద్దామా, లేకపోతే మనం వెనకడిగేద్దామని రియాక్షన్ ఎట్లా ఉండాలంటే, దేవుడు అనుమతి లేకుండా జరగలేదు. మనం కలవరపడే పరిస్థితులు ఏమి లేవు. ప్రార్థన చేద్దాం, ఆ శ్రమంలో నిలబడడానికి శక్తిని మనం ప్రార్థన చేద్దాం. అది మన విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారా జయించాలి. 3:8 ప్రకటన గ్రంథం 3:8 నీ క్రియలని నిరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యము గైకొని నా నాము ఎరగననలేదు. ఏదేమైనా సరే యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదు అని అనలేదు. నిలబడ్డావు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో క్రైస్తవులు చంపబడ్డప్పుడు వారు ప్రాణాలన్న పోతాం గాని, ప్రాణాలన్న పోగొట్టుకుంటాం గాని ప్రభుని మేము పోగొట్టుకోము అని ప్రాణాలు ఇచ్చారు. నష్టపోయారా? లేదు, జయించారు. సాతాను జయించారు, ఆ హింసకులను జయించగలిగారు. మత్తయి 5:11-12 చదివితే, మత్తయి 5:11-12 చాలాసార్లు ఎవరైనా నాకు శ్రమ వచ్చింది అని కలవరపడి ఫోన్ చేస్తే నేను ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఏమన్నారు? మత్తయి 5:11-12 నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని బాధ పెడతా ఉంటే మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, మీ పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది, మీరు సరిగ్గానే ఉన్నారు, ట్రాక్ లోనే ఉన్నారు, సంఘంలో అలాగే జరుగుతుంది, ఇలాగిన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తను హింసించిరి, నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు అని ప్రభు చెప్పాడు. కానీ మనం ఎట్లాంటి టీచింగ్లోకి వెళ్ళామంటే, నీకేమీ పని లేదు, నీకేమీ శ్రమ లేదు, నీకేమీ కష్టం కాదు, రాదు, అంతా ప్రభు చూసుకుంటాడు. బైబిల్ బోధ కాదు, సాతాను బోధ. కావున ప్రిలరా, సంఘాన్ని చంపేసే విషయాల్లో మొదటిది హింస. ఆ హింస దగ్గర వాడు గెలవడానికి వాడు చూసేదల్లా ఒకటే, నువ్వు ఆగిపోతే చాలు, భయపెడితే చాలు, వెనకడుగు వేస్తే చాలు, వాడు గెలిచినట్టే. ఆ శ్రమల దగ్గర జీవం గల దేవుని సంఘం ఎట్లా స్పందించాలంటే, సంతోషించాలి, స్తుతించాలి, ఆనందించాలి, అతిశయించాలి. దాన్ని మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. 2వ ఏరియా, సాతాను చంపడానికి సాతాను, సంఘాన్ని చంపడానికి సాతాను వాడే 2వ వెపన్, ఫాల్స్ టీచింగ్, భిన్నమైన బోధలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వచనం చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నువ్వు కనుగొంటవనియు అన్నాడు. ఎట్లాగా దాడి జరుగుతుంది? ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ఎఫ్జే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నేను కోరుకునేది, బయట నుంచి వస్తున్న పర్సిక్యూషన్ చాలా తక్కువ. ఇండియాలో బయట నుంచి వస్తున్న పర్సిక్యూషన్ చాలా తక్కువ. ఎందుకంటే భక్తి కలిగిన ప్రజలే మన చుట్టూ ఉన్నారు. మా భక్తి మేము చేసుకుంటే మీ భక్తి మీరు చేసుకోండి అనేవాళ్ళే ఉన్నారు. మరి తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతోన్మాదులు చాలా తక్కువ మంది. దానికోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేనంత తక్కువ మంది. కానీ లోపలికి వచ్చేసారు. వారు దుష్టులే కానీ అపోస్తులు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు సాతాను సమాజం వారే కానీ దైవ జనులు అని పేరు పెట్టుకున్నారు. వారు తోడేళ్లే కానీ గొర్రె చర్మం కప్పుకున్నారు. ఎట్లాగా ఈ మనుషులు పసిపెట్టేది?
వీళ్ళ దుష్టులు అని ఎట్లా తెలుసుకునేది, వీళ్ళ దొంగలు అని ఎట్లా తెలుసుకునేది, వీళ్ళ అపోస్తులు కాదు దొంగ అపోస్తులు, వీళ్ళ దేవుని సేవకులు కాదు డబ్బు సేవకులు దెయ్యం సేవకులు అని ఎట్లా పసిగట్టేది. నిజంగా సంఘానికి దేవుడు కృప ఇవ్వాలి. ఇక్కడ ఈ ఎఫెసులో ఉన్న సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ ఎఫెసులో ఉన్న సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే అబద్ధకులను పసిగట్టగలుగుతుంది ఈ సంఘం, దొంగ అపోస్తులను పసిగట్టగలుగుతుంది ఈ సంఘం, దుష్టులను పసిగట్టగలుగుతుంది ఈ సంఘం, పసిగట్టగలుగుతుంది ఈ సంఘం. దయచేసి దయచేసి సంఘంలో ఉన్న సంఘం అంతా వాక్యం మీద అవగాహనలోకి రావాలి. ఇది సరైన బోధ, ఇది వాక్యానుసారమైన బోధ, ఇది ఆరోగ్యకరమైన బోధ అని గుర్తించగలగాలి. ఇది భిన్నమైన బోధ, ఇది ప్రమాదకరమైన బోధ అని చెప్పగలగాలి. ఎస్ఎఫ్జేని ప్రారంభించిన తొలి దినాల నుంచి ఉన్న పెద్ద భయం ఏంటంటే, ఇంటర్ డినామినేషనల్ గా ఈ సహవాసాన్ని ప్రారంభించాం. ఇంటర్ డినామినేషనల్ గా ఉన్న ఈ సహవాసంలో లోకంలో రకరకాల అభిప్రాయాల్లో ఉన్న సంఘాల్లో నుంచి, సంఘాల్లో ఉన్న వారి కోసం ఇది పెట్టకపోయినా, ఇందులో వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడో ఒక చోట నేర్చుకుని ఉంటారు కదా, ఎక్కడో కొన్ని చోట నేర్చుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడేం వాక్యం చెప్తారు, ఎలాంటి టీచింగ్ తీసుకొస్తారు అన్న భయం ఉంది. ప్రభు కృప అలాంటి బోధల్ని సంఘాలు ఐడెంటిఫై చేసి, బాబు ఈయన ఆశీర్వాదాల కోసం చెప్తున్నాడు, ఈయన పాయింట్ లేకుండా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు మాకు అర్థం కావట్లేదు, దయచేసి ఇంకోసారి ఇలాంటి ఆయన మాకు పంపించకండి అని మాకు చెప్పగలుగుతున్నారు. ప్రభుని స్తుతించాలి. అట్లాగే ఎక్కడో నేర్చుకున్న విషయాలు కాదు కానీ ఫండమెంటల్ డాక్టరీన్స్ రైట్ టీచింగ్, రైట్ ప్రీచింగ్, ఎక్స్పోజిటరీ బైబిల్ స్టడీ, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, మిషనరీ ప్రీచింగ్, మిషనరీ అప్రోచ్ అర్థం చేయించడానికి ఆన్లైన్ కోర్సెస్ కూడా ప్రభు మనకిచ్చారు. సుమారు 430 మంది కోర్సెస్ లో ఉత్తీర్ణులు అయ్యారు. స్టిల్ ఇప్పుడు కోర్సు నడుస్తూ ఉంది, రేపు జూలైలో ఇంకో కోర్సు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సోమవారం గురువారం బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది, డిస్కస్ చేస్తా ఉన్నాం ఏంటి బైబిల్ ఎలా ఉంది, దీన్ని ఎలా తీసుకోవాలి, డిస్కషన్ జరుగుతూ ఉంది, అర్థం చేసుకుంటున్నాం. సంఘం గుర్తించగలుగుతుంది ఇది తప్పుడు బోధ. ఎఫెసులో ఉన్న సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే దుష్టుల్ని అర్థం చేసుకుంది, అర్థం చేసుకోవడమే కాదు రివోల్ట్ అయ్యింది, సహించలేదు, పోనీలేండి దేవుడు చూసుకుంటాలేండి, దేవుడు తీర్పు తెరుస్తాలేండి అంటే ఈలోగా సంఘాన్ని మొత్తం నాశనం చేస్తారు. వాళ్ళు సహించలేదు. దొంగ అపోస్తులను పసిగట్టారు, కనుగొన్నారు దొంగ అపోస్తులను పసిగట్టారు కనుగొన్నారు వాళ్ళు. ఆరో వచ్చిన అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవుడికి నచ్చంది ఎఫెసు సంఘానికి నచ్చట్లా నికోలాయితుల క్రియలు. ఎవరి నికోలాయితులు, ఎవరు ఆ నికోలాయితులు? 13వ వచనం అక్కడ మనం 13వ వచనంలో మనం చూడగలం. 15వ వచనం అటువలనే నికోలాయితుల బోధను అనుసరించి వారినిలో ఉన్నారు. నికోలాయితుల బోధ ఏంటి ఆ బోధ? 14వ వచనం ఇలా అనుకుంటు ఇలా రాయబడింది, నేను నీ మీద కొన్ని తప్పుదాలు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్లు ఇస్రాయేళ్లకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బిలాము బోధ నికోలాయితుల బోధ. పెర్గము సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే సంఘాన్ని చంపడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి బయట నుంచి పర్సిక్యూషన్స్ ఒక కారణం అయితే, అక్కడ మనం అర్థం చేసుకుంటాం మా గ్రహింపు వస్తుంది. కానీ లోపల నుంచి జరుగుతూ ఉన్న ఈ దాడి, ఈ సాతాను సమాజం చేస్తున్న పని, ఈ దొంగ పోస్తులు చేస్తున్న పని, ఈ కమర్షియల్ సేవకులు చేస్తున్న పని, డబ్బు సంపాదన కొరకు జరుగుతున్న సేవ, ధనార్జన కొరకు జరుగుతున్న సేవ చలాసాలు అనిపిస్తుంది. మనం విశ్వాసాన్ని బలపరచడానికి ఏం చేద్దాము? మనం కొత్త విశ్వాసాన్ని బలపరచడానికి ఏం చేద్దాము? మనం అన్యులను అభ్యంతర పెట్టకుండా ఉండడానికి ఏం చేద్దాము? ఆకర్షించడానికి ఏం చేద్దాము? నథింగ్. అవేం అక్కర్ల, అనువేం అక్కర్ల. మన పని మందే, మన పని మందే. ఒకటో కానుక, రెండో కానుక, మూడో కానుక, ప్రభు బల దొరకు కానుక, తర్వాత కానుక. ఎవరికైనా పెళ్లి రోజు ఉందా, రండి ప్రార్థన చేస్తాం. ఒకటినే ప్రార్థన చేసేది ఏముండదు, పెళ్లి రోజు కాబట్టి పెద్ద కానుక ఇస్తారు. ఎవరికైనా పుట్టినరోజు ఉందా, ముందుకు రెండు ప్రార్థన చేస్తాం, మళ్ళా దాన్ని క్యాష్ చేసుకోవడమే. రిటైర్మెంట్ ఎవరైనా అయ్యారా, కొత్త గృహాలు ఏమైనా కట్టుకున్నారా, మేము వచ్చి ప్రార్థన చేస్తాం. ఉంటనే డబ్బుల కోసమే. మీరు విమర్శిస్తున్నారండి అని వద్దు, విమర్శించకపోతే నాశనం అయిపోతాం. వాళ్ళని దూషించట్లా వివేచించగలుగుతున్నాం. ఈవెన్ దూషించడం అన్న మాట దగ్గర సంఘాన్ని సెన్సిటైజ్ చేయడం చాలా అవసరం. బాబు ఇది సాతాను పని. వాళ్ళు సేవకుల్లా కనబడతా ఉన్న సాతాను సమాజం, దొంగ అపోస్తులు నాశనం చేస్తున్నారు. సర్పం వేషం వేసుకొని వచ్చింది. తప్పకుండా తప్పకుండా నికోలాయితుల బోధ, బిలాము బోధ అనుసరించేవారు లోపల ఉన్నారు. లోపల ఉన్నారు. ఒక ఆయన ఇప్పుడు ఇంతకు కామ్ అయ్యాడు, గతంలో బయటకు వచ్చి మాట్లాడేవాడు. ఏమనేవాడంటే అందరూ కలిసి ఉండాలి, అన్ని సంఘాలు కలిసి ఉండాలి, అన్ని సంఘాలు కలిసి ఉండాలి. రోడ్డు మీద బైబిల్ పట్టుకొని ఎవరైనా వెళ్తా ఉంటే, వాళ్ళు నువ్వు వెళుతున్న సంఘ విశ్వాసులు కాకపోయినా వాళ్ళు నా తండ్రిని ఆరాధించే వాళ్ళే, వాళ్ళు నా సహోదరులే అని అన్నీ కనిపించాలి అని ఒక మాట చాలా చక్కగా ఉండేది ఆ మాట. కానీ చెప్పడానికి బాగుంది, ఆలోచిస్తే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మంచివలే, సంఘాలకు వెళ్తున్న వాళ్ళందరూ మంచివలే, సేవ చేస్తున్న వాళ్ళందరూ మంచివలే. బైబిల్ అలా చెప్పట్లా, బైబిల్ అలా చెప్పట్లా. బాబు నువ్వు అర్థం చేసుకోవాలి, లోపల సాతాను సమాజం, దొంగ అపోస్తులు, నికోలాయితుల బోధ, బిలాము బోధ. దూరం చేయొద్దు, కానీ అలాగని చెప్పి ఏది చేసినా కరెక్ట్ అనొద్దు, ఏది చేసినా కరెక్ట్ అనొద్దు. మనుషులు పోగొట్టుకోవద్దు, మనుషులు పోగొట్టుకోవద్దు, మేలు చేయటం మానేయొద్దు. అలాగని చెప్పి చేసేవన్నీ కరెక్ట్ అనొద్దు. మనం వాక్యం విషయంలో అవగాహనలోకి రావాలి, వాక్యం విషయంలో అవగాహనలోకి రావాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 20:29-30. అపొస్తలుల కార్యాల గ్రంథము 20:29-30. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఎఫెసు సంఘ పెద్దలు పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిందని నాకు తెలుసు, వస్తాయేమో అనలేదు, వస్తాయి వచ్చి తీరతారు అని చెప్తున్నాడు. వస్తారు వచ్చి తీరతారు అని చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపురు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు. వంకర మాటలు అంటే భిన్నమైన బోధలు. క్రూరమైన తోడేళ్లు, తోడేళ్లు మందలో పడితే ఏమవుతుంది? చంపుకు తింటా ఉంటుంది, చంపుకు తింటా ఉంటుంది, చంపుకు తింటా ఉంటుంది. అది పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ దీనికి మీరు రెడీ అవ్వాలి, ఏ తోడేలు మందులో పడకుండా చూసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిది, అటువలే నీలోనూ అబద్ధ బోధకులుందును. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ప్రవక్త అని పేరు చెప్పగానే ముందు అబద్ధమా నిజమా చూసుకోవాలి, వెనక అబద్ధమా నిజమా చూసుకోవాలి. ప్రవక్త కరెక్టే, ఏ ప్రవక్త? అలాగని చెప్పి కనపడ్డవాళ్ళు అందరిని అనుమానించాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలాగని చెప్పి అందరిని గుడ్డిగా నమ్మొద్దని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. కొత్త బోధ, వింత బోధ, మర్మాలు, అద్భుతాలు, మర్మాలు అద్భుతమైన సంగతులు చాలా ప్రమాదం. నీకు అర్థం కాని విషయాలు నేను చెప్తాను అంటే నీకు అర్థం కానిది బైబిల్లో అర్థం మర్మముగా అస్పష్టంగా ఉన్న విషయాలు నేను చెప్తామన్న వాళ్ళందరూ ప్రమాదకరమే. అక్కడ లేదు కదా వద్దులే, అక్కడ చెప్పలేదు కదా వద్దులే. దేవుడు నాకు అవసరం లేదనుకున్నాడు, అందుకే అక్కడ రాయలేదు. అర్థమైన విషయాలు చాలా ఉన్నాయి, అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. అర్థం కాని విషయం యొక్క అర్థం ఏంటి అంటే చాలా ప్రమాదం. అర్థం కాని విషయం నీకు ఎట్లాగా అర్థమైంది? అక్కడ రాయబడిన విషయం నీకు ఎట్లాగా అర్థమైంది? దేవుడు నాకు బయలుపరచాడు. ఏ దేవుడు? బైబిల్ దేవుడు బైబిల్లో రాయించకుండా నీకెందుకు చెప్పాడు? బైబిల్లో లేని దేవుడు బయలుపరిచాడా? బైబిల్లో లేని దేవుడు బయలుపరిచేవన్నీ సాతాన్ దేవుడు కాకుండా తన్ను తాను దేవుడిగా కనపరుచుకునేవాడు. ఆ దేవుడు వెలుగుదూత. అక్కడ లేనిది నేను చెప్తావన్నారంటే ప్రమాదం. ఎవరో చెప్పని సంగతులు, ఎక్కడా వినని సంగతులు, ఇక్కడ మాత్రమే చెప్పబడును. అర్థం చేసుకోవాలి, అది సాతాను బోధ, అది సాతాను బోధ. ఎక్కడా చెప్పని సంగతులు ఎక్కడే చెప్పబడతాయంటే మాత్రం ప్రమాదం. బైబిల్లో లేని సంగతులు వేరు చెప్తానంటే ప్రమాదం. బైబిల్లో అస్పష్టంగా ఉన్న విషయాలు మేము స్పష్టతనిస్తానంటే ప్రమాదం. అసలు వాటి మీద మనసే పెట్టవద్దు. కొత్త సంగతులు, వింత సంగతులు, అద్భుతమైన సంగతులు. నేను భయపడతాను, నేను భయపడతాను. టెండెన్సీ కొంతమంది ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, దేవా నీ కుమారుని ఇంకా బలపరచు, అద్భుతమైన సంగతులు చెప్పడానికి వాడుకో అంటే ఏ నీకు వినడమేనా నీ పని? ఇంకా లోతులు, ఇంకా మర్మాలు, ఇంకా అద్భుతాలు విని ఏం చేస్తావు? మార్కులు వేస్తావా? ఏమనాలంటే అర్థం కాని విషయాలు మా కొద్ది కానీ సూటిగా సుత్తు లేకుండా నేరుగా నేనేం చెప్పాలి చెప్పండి, నేనేం చేయాలి చెప్పండి అని అడిగితే అద్భుతంగా ఉంటుంది. ఒకనొక ఫేజ్లో నేను అనుకునేవాడిని బైబిల్ అంతా నాకు తెలియాలి. బైబిల్ అంతా తెలుసుకుని ఏం చేస్తావు? బైబిల్లో ఉన్న ప్రతి వచనం నాకు బాగా అర్థం కావాలి. మంచిదే, దేవుడు 60 సంవత్సరాలు వయసు ఇచ్చాడు కదా, చదువుది కాని. ఇప్పుడు దాకా చాలా విషయాలు అర్థమయ్యాయి కదా, వాడి సంగతి ఏంటి? అర్థమైన విషయాలు ఏం చేస్తున్నావు? చాలా విషయాలు వినేసావు కదా, చాలా విషయాలు చదివేసావు కదా, చాలా విషయాలు బోధించేసావు కదా, మరి అవేం చేస్తున్నావు? బైబిల్ బోధించడానికి మాత్రమేనా? బైబిల్ వినడానికి మాత్రమేనా? బైబిల్ చెప్పడానికి మాత్రమేనా? ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు, కాని దాని ప్రకారం నడిచేవారు. ఆయన వెళ్ళు అన్నాడు, దేవుడు వెళ్ళు అన్నాడు. అద్భుతమైన సంగతి అంటే చి అంటాడు, వెళ్ళు అంటే వెళ్ళాలి, చెప్పు అంటే చెప్పాలి, ఆత్మలు రక్షించు అంటే రక్షించాలి. అద్భుతమైన సంగతి దేవుడు చెప్పాడు, ఆత్మలు రక్షించాలంట. ఆహా ఊహో అంటే నీకు బుర్ర పనిచేస్తున్నట్టేనా? అద్భుతమైన సంగతులు, అద్భుతమైన సంగతులు అది కావు. వెళ్ళు అంటే వెళ్ళటం, చెయ్యి అంటే చేయడు, మానే అంటే మానేయడు. అది కదా జీవితం. దేవుడు కోరుకునేది చెప్పిన ప్రకారంగా చేయటం. కావున పిల్లరా, ప్రజలు వీళ్ళకి దోదో చేయవులట, నేనలేదు, ఆయన అంటాడు ఆ మాట. కావాలని పౌరుషులతోటే మీకు దురద చెవులరా అన్నాడు, మీకు కొత్త సంగతులు కావాలరా అన్నాడు. వినడం మాత్రమే మీ పని, చెప్పేది వింటే మార్కులు వేసే పనిలో కూర్చున్నారు కానీ అసలుకి మీరు ఏమీ చేయరు. అట్లాగా విని కూర్చుంటారంటే, తిని కూర్చుంటే ఎట్లాగా ఆరోగ్యం పాడవుతుందో విని కూర్చుంటే ఆత్మీయత కూడా పాడవుతుంది. తిట్టాడు ఆయన. 2వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 3 జనులు హితబోధలు సహింపక దురదర్శనులు. కొత్త సంగతులు చెప్పండి, కొత్త సంగతులు చెప్పండి, కొత్త సంగతులు చెప్పండి. దురద చెవులు గెలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. అనుకూలమైన బోధ. తమిళనాడు పోలీస్ ఫ్యామిలీస్ ఫెలోషిప్ ఉంది. తమిళనాడు పోలీస్ ఫ్యామిలీస్ ఫెలోషిప్ కోసం విని చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నా. వెళ్ళాలి, కలవాలి. వాళ్ళని ఎస్ఎఫ్జీలో కలిపేసుకుందాం అని కాదు, అలమాక్ సీనియర్స్, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే నేర్చుకుందాం, మనం కూడా చేద్దాం, ఎలా చేస్తున్నారో చూద్దాం అని చాలా కాలం ఆశపడ్డాను. లాస్ట్ మంత్ వెళ్ళడానికి కలవడానికి అవకాశం ఇచ్చారు. ఇదేదో తేడాగైనా ఉంది అనిపించింది, అయినా మనం అట్లా ఎదురు చూడాలి, మనకు అందరూ ఒక రోజులు ఏమర్థమైపోద్దులే అనిపించింది. నెక్స్ట్ వీక్ ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆయన అన్నాడు, బాబు వీళ్ళు చాలా తేడాగా ఉన్నారు. ఎంత తేడాగా ఉన్నారంటే, మంచి వాక్యం చెబితే వినే పరిస్థితులు లేవు. ఆశీర్వాదాల బోధ కోసం వెంపర్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు మాత్రమే పిలుచుకుంటారు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళకి నచ్చదట. ఇంకేం చేసేది, చచ్చిన స్థితి కదా. లేరా అంటే ఉన్నారు, అలాగే చెప్తే ఏమైనా బాగున్నారంటే చచ్చిపోయారు. ఆ స్థితి అక్కడే కాదు, మన దగ్గర కూడా ఎస్ఎఫ్జేలో అనుదిన భక్తి అందరినీ బలపరుస్తూ ఉంది. రెండు, అనుదిన భక్తిలో సౌండ్ ఆప్టెన్, ఆరోగ్యకరమైన బోధ, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా. బైబిల్ అలా చెప్పింది, అలాగే చేద్దాం. వాక్యంలో ఇలాగే ఉన్నా ఇలాగే తీసుకుందాం. వాక్యంలో ఉన్నవి ఉన్నట్టుగా చెప్పే బోధ కూడా మనకు ప్రయోజనకరంగా ఉంది. కావున ప్రిలరా, రెండవ సంగతి, వాడు భిన్నమైన బోధ ద్వారా దాడి చేస్తాడు. ఆరోగ్యకరమైన బోధ ఎట్లా ఉంటుందో నేను రెండు మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, 3వ వచనం. ఎందుకనగా జనుడు హిత బోధ, ఫుట్నోట్లు, ఆరోగ్యకరమైన బోధలో దొంగ బోధ, అబద్ధపు బోధ ఉంది. ఆరోగ్యకరమైన బోధ చాలా అవసరం, వినటం చాలా అవసరం, చదవటం చాలా అవసరం. కానీ ఆరోగ్యకరమైన బోధ, దాన్ని మనం కోరుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆరోగ్యకరమైన బోధ? 1వ వచనం 2వ వచనంలో ఆ మాటలు మనం చూడగలం. 1వ 2వ వచనంలో ఆ మాటలు చూడగలం. వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. రెండు విషయాలు, ప్రాముఖ్యంగా రెండు విషయాలు. వాక్యము తప్పును తప్పు అని చెప్తుంది, ఖండన, గద్దింపు. ఇదేదో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నాను మీకు తెలియదు, ఒకరినొకరు చూసుకొని మనం కావాలని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి కాదు. కానీ తప్పు చేస్తున్న వాళ్ళకి నన్నే అంటున్నాడు, నా కోసం ఎవరో చెప్పారన్నట్టుగానే ఉంటుంది వాక్యం. మాట్లాడితే ఖండన ఉండాలి వాక్యం, అది వాక్యం యొక్క స్వభావం. తప్పుగా వాక్యం మాట్లాడతారు. రెండవ మాట, బుద్ధి చెప్పు, ఎగ్జోటేషన్, పాఠం ఉండాలి, దిద్దుబాటు ఉండాలి, అట్లాగే నేర్పించడం కూడా ఉంటుంది. వాక్యం తప్పును ఖండిస్తుంది, ఒప్పును చూపిస్తుంది, నేర్పిస్తుంది. పాజిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వాక్యం నుంచి ఉంటుంది. కాబట్టి పిల్లరా, బోధ జరగాలి. మనం అర్థం చేసుకుందాం. రెండవ యోహాను పత్రిక 9వ వచనం నుంచి మనం చదివితే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఆ ఫౌండేషనల్ డాక్ట్రిన్స్ మీద నిలబడి మాట్లాడాలి, ఆ ఫౌండేషనల్ డాక్టర్స్ ఎరిగి మాట్లాడాలి, ఆ క్లారిటీ ఉండాలి. నేర్చుకోవాలి నాకెవరు చెప్పాల్సిన పని లేదండి, నేను ప్రభు పాదాల దగ్గర గడుపుతానంటే గడుపు. ప్రభు పాదాల దగ్గర గడపడం అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేసుకుని బైబిల్ బాగా చదవాలి. ఒక ఆయన అన్నాడు, మీరు సంఘంలో వాక్యం చెప్తున్నారు, బైబిల్ ఎన్నిసార్లు చదివారని అడిగితే నేను బైబిల్ చదవనండి, దేవుడు డైరెక్ట్ గా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకంతకంటే మోసం ఏముంది? దేవుడు డైరెక్ట్ గా మాట్లాడే దానికి బైబిల్ ఎందుకు ఇచ్చినట్టుగా, ఎందుకు ట్రాన్స్లేషన్ చేయించినట్టు, ఎందుకు మనం చదవమన్నట్టు? ఒకవేళ దేవుడు మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతాడు? ఒక్క మాట మాట్లాడతాడు సరిపోతా జీవితానికి. బైబిల్లో నువ్వు చదవాలి కానీ 24 గంటలు మాట్లాడతాడు, 24 గంటలు మాట్లాడతాడు. విచిత్రం, మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ తెరిచి చూడండి, వాక్యం ఎలా ఉంది, ధ్యానించండి, అర్థం చేసుకోండి అన్న పరిస్థితులు పోయే. బైబిల్ చేతిలో మాత్రమే ఉంటది, బైబిల్ తెరిచే పని వాళ్ళకే ఉండదు, మనకే ఉండదు. కానీ అనర్గళంగా మాట్లాడతారు, అనర్గళంగా మాట బైబిల్ చూపించకుండా మాట్లాడతారు. అది టాలెంట్. నా మాత్రం దానికి బైబిల్ పెట్టుకుని ఎక్కడ ఎందుకు పైకి? బైబిల్ తీసుకెళ్ళింది దేనికోసం? డయాస్ మీదకి. పెద్ద డ్రామా, పెద్ద డ్రామా. 10వ వచనం, ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, వద్దు బాబు వాళ్ళతో కలవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని చెప్పి కలుసుకుంటే మెల్లగా నీలో కూడా అదే స్టార్ట్ అవుతుంది, వాని దుష్టక్రియల్లో పాలువారవుతారు. రెండు విషయాలు, సజీవ సంఘాన్ని చంపడానికి సాతాను వాడే అస్త్రాల్లో ఒకటి పర్సిక్యూషన్, హింసలు, దాడులు. రెండు భిన్నమైన బోధలు. పర్సిక్యూషన్ దగ్గర మనం సంతోషించేవారుగా, అతిశయించేవారుగా, ఆనందించేవారుగా మనం ఉండాలి, వివేకంగా ఉండాలి, కొనసాగించేవారుగానే ఉండాలి. భిన్నమైన బోధల దగ్గర ఎరిగిన వారుగా మనం ఉండాలి, వాళ్ళని పసిగట్టేవారుగా మనం ఉండాలి, వాళ్ళని సంఘంలోంచి బయటకు దూరం చేసేవారుగా మనం ఉండాలి. రాంగ్ డాక్టర్ ఏదో తెలియాలంటే రైట్ డాక్టర్ ఏదో నువ్వు చెప్పాలి. హౌ నాట్ టు ఇంటర్ప్రిట్ తెలియాలంటే హౌ టు ఇంటర్ప్రిట్ చెప్పాలి. వాక్యాన్ని చదివించాలి, వాక్యాన్ని చూపించాలి, వాక్యాన్ని ధ్యానించేటట్లుగా చేయాలి. ఎవరికి వారు ఇది సరి అయిన బోధ, ఇది తప్పుడు బోధ అని గ్రహించుకునే స్థాయిలోకి తీసుకురావాలి. బైబిల్ చదివితే, బైబిల్ని కాంటెక్స్టువల్ గా చదివితే ఈ ప్రమాదం తప్పించుకోగలుగుతాం. లేకపోతే జీవించుచున్నావన్న పేరు కానీ వాస్తవానికి మృతుడివే అన్న ప్రమాదం, చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రభు ఈ మాటలు మనకు నికిల్ల ఫలింపు చేయను కాక. ఆమేన్.